సీక్రెట్ డాక్ట్రిన్ లో రెండు పాయింట్స్ మనం చెప్తున్నాం. జన్మ కర్మ అంటే ఎలక్ట్రిసిటీ మ్యాగ్నెటిజం. ఈ రెండు విషయాలు తెలుసుకున్నాక విల్ గో టు ది 10th అండ్ 11th లైన్ ఆఫ్ ది 3rd స్టాంజా. ఫాదర్ మదర్ స్పిన్ ఎ వెబ్ whose upper end is present to the spirit, the light of the one darkness, and the lower one to matter, its shadowy end. This web is the universe, spun out of the two substances, made in one, which is Prabhava. అంటే నిన్న మనం అనుకున్న ఆ ఎలక్ట్రిసిటీ మ్యాగ్నెటిజం ఇవి రెండు కూడా ఇప్పుడు కలిసే ఉంటాయి. అందులో కూడా మళ్ళా మనకి నార్త్ పోల్ సౌత్ పోల్ అని, పాజిటివ్ నెగిటివ్ అని, దాని స్వభావ పరంగా అవి ఉంటాయి అని లాస్ట్ క్లాస్ లో మనం కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాం. ఇవాళ ఇంకా డీప్ గా వెళ్దాం అందులోకి. స్టాంజా 3 కంటిన్యూడ్ 11th లైన్. ఇట్ ఎక్స్పాండ్ వెన్ ద బ్రెత్ ఆఫ్ ఫైర్ ఈజ్ అపాన్ ఇట్. ఇట్ కంట్రాక్ట్ వెన్ ద బ్రెత్ ఆఫ్ ద మదర్ టచెస్ ఇట్. వెన్ ద సన్ dissociate and scatter to return into their mother's bosom at the end of the great day and re-become one with her. When it is cooling, it becomes radiant, and the suns expand and contract through their own selves and hearts. They embrace the infinite truth. Jantar Goda Charini stands up three foot six explanation level. Then, Svabhava sends forth to harden the atom. Each is a part of the web, reflecting the self-existent Lord like a mirror. Each becomes, in turn, a world. మూడేళ్ళు ఇరవై ఐదు సమిధలు పూర్తి అయ్యాయి. సమిధలు అంటే ఇంత మాట మిత్రులు కానిపోతాయి. మిత్రులు దేంతో మనం ఆవిడగా వేస్తాము ప్రతి సన్నిధానంలో అంటే బాగా ధారణ చేసినది అర్థమవుతుంది. అందువల్ల మొట్టమొదటి క్లాస్ ఉన్న బొమ్మను అర్థం చేసుకున్నాక అంటే లాస్ట్ క్లాస్ అయినా మళ్ళీ ఈ బొమ్మ ఇంత అందంగా నేను వేయలేదు. అంతేకముందు ఆ బొమ్మను మనం అర్థం చేసుకున్నాక అక్కడికి తెలియదాము. అసలు యాక్చువల్ గా చెప్పాలంటే మొత్తం సీక్రెట్ డాక్టర్ ఇదే.
మొత్తం తీగ దాచినవి కాదు, మనిషి యొక్క మేధస్సు కానీ మానవ జీవితం యొక్క పరమావధి కానీ ఏదైనా చెప్పుకోదలుచుకుంటే ఇదే అనమాట. ఇక్కడ మనం లాస్ట్ క్లాస్ లో ఏం చెప్తున్నాం అంటే ఒక ప్లానెట్ 7 జన్మలు ఎత్తుతుంది అన్నాము. 1, 2, 3, 4, 5, 6, 7 7 జన్మలు ఎత్తుతుంది. ఇలాగా 7 సార్లు జరిగితే ఒక రౌండ్ అంటాం. ఇలాగా 7 సార్లు జరిగిన తర్వాత ఇది స్టార్ట్ అవుతుంది, తర్వాత ఇది స్టార్ట్ అవుతుంది, తర్వాత ఇది స్టార్ట్ అవుతుంది అంటే అలా ఏమవుతుంది అనమాట. ప్రతి దాంట్లో మనకి 7 లైట్స్ వస్తాయి మీకు, అంటే మొత్తం ఎంత అవుతుంది 49. దీనిని అనేక మీది మొదటి జనాల్లో ఉన్నాము. మొదటి జనాల వల్ల బ్రీదింగ్ అన్న ఒకటే, శ్వాస అన్న కూడా ఒకటే. ఇప్పుడు ఇక్కడ లెట్ అస్ స్టార్ట్ ఫ్రమ్ హియర్ లైఫ్ స్టార్ట్ అయింది. లైఫ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతే అది 3 రకాలుగా స్టార్ట్ అవుతుంది అని చెప్తాం మనం, బ్రహ్మ, విష్ణు, మహేశ్వర. దాన్ని ఫస్ట్ ఆస్పెక్ట్, సెకండ్ ఆస్పెక్ట్, థర్డ్ ఆస్పెక్ట్ అని సిలబస్ సెకండ్ లిటరేచర్ లో అంటాం, ట్రినిటీ అని బైబిల్లో అంటాం. ఏది ఏమైనా కూడా ఆ 3 రకాలైనటువంటి లైఫ్ సైకిల్స్ ఎలా ఉంటాయో ముందు అర్థం చేస్తుంది. తర్వాత ఇక్కడికి వెళ్దాం మనం. అసలు ఈ బొమ్మ మనకి కంటిన్యూస్ ఇలా పర్మనెంట్ గా ఉంచుకోవాలి మన మనసులో. ఇది చూడండి, ముందు ఈ సింబల్ చూస్తున్నా మీకు, దేని చెప్పాను ఈ సింబల్? మ్యాటర్ చెప్పాను. దాని తర్వాత ఇది స్పిరిట్, ఇది సోలార్ మైండ్. 7 తరాల గురించి మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం, మళ్ళా ఆ నామని చేసి గుర్తు చేస్తున్నా ఉండాలి. ఫిజికల్ అంటే స్థూల, ఈ ఫిగర్ స్థూల అనుకున్నాము. దాని తర్వాత యాక్టర్ కామమయ మనోమయ బుద్ధి ఇక్కడ ఈ మనోమయానికి 2 భాగాలు చేస్తుంటాం. ఒకటి బిట్ ఫామ్, ఇంకోటి బిట్ అవుట్ ఫామ్. ఫస్ట్ ప్రపంచంలో తెలిసే ఆదిలో ఇప్పుడు ఫ్రమ్ టైమ్ ఈ మెమోరియల్ మనకి తెలియదు ఆ కాలాన్ని. ఆ కాలంలో ప్రకృతిలో ఈ 7 ప్లేన్స్ తయారయ్యాయి. మనిషి లేడు, ఎలిమెంట్స్ లేవు, మినరల్స్ లేవు, ఖనిజాలు లేవు, వృక్షాలు లేవు, ఏమి లేవు, ఏమున్నాయి? ఈ తరం అవుతుంది ఈ పేర్లు బాగా రిపీట్ చేసుకోండి. మీరు ఎంత దానికి ఫెమిలియర్ అయితే అంత ఈజీగా సెకండ్ పార్ట్ ఆఫ్ ది సీక్రెట్ లాంగ్వేజ్ మనకు అర్థం అవుతుంది. దీన్ని ఇంగ్లీష్ లో ఫిజికల్, యాస్ట్రల్, ఇది ఈ 2 కలిపి మెంటల్ బిగ్ ఫామ్, జనరల్ ఫామ్. ఆత్మ మొట్టమొదట అనంతమైనటువంటి దట్ లైఫ్ ప్రిన్సిపల్, గాడ్ ప్రిన్సిపల్, మీరు ఏదైనా పేరు పెట్టుకోండి దానికి, ఆ గాడ్ ప్రిన్సిపల్ చూస్తే డైరెక్ట్ గా ఒక కిరణము ఇక్కడ నుంచి ఈ తల నుంచి ఈ తల నుంచి ఈ తల నుంచి దీని వరకు ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, ప్రతి ప్లేన్ లో ఉన్నటువంటి, ప్రతి తరములో ఉన్నటువంటి కణాలు యాక్టివేట్ అవుతాయి, జాగృతి చెందుతాయి, జాగరణ చెందుతాయి. మీరు దీన్ని ప్లేన్స్ చూపించండి, ఇదంతా మొత్తం ఫిజికల్ ప్లేన్, కన్ఫ్యూజ్ అవుతే
తెలియదు.
ఇది ఏ ప్లేన్ అనేది అంటే కామమయ,
ఇది
మనోమయ, బుద్ధి ఆత్మ. ఈ ప్రిన్సిపల్ నుంచి దీన్ని థర్డ్ హౌస్ స్టోరీ అని చెప్తాము. మన హిందూ ఫిలాసఫీలో దీన్ని శివ తెలుసుకున్నాము, శివ శివుడు. ఇక్కడ ఏం జరిగిందో చూడండి, ఇక్కడ నుంచి ఒక శక్తి ధార కింద దిగింది. శివుడు జటాజుతాన్ని గుర్తు పెట్టుకుంటే అదే జరుగుతుంది కూడా. శివుడు వచ్చి ఒక శక్తి ధార కింద దిగుతుంటుంది. ఈ శక్తి ధార కిందకి దిగినప్పుడు వస్తుందట, ఈ తరంలో ఉన్నటువంటి ఎన్ని కోట్ల 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 కణాలు ఉన్నాయో మనకు తెలియదు. ఆ కణాలన్నీ కూడా ఏమవుతాయి, యాక్టివేట్ అవుతాయి, జాగృతి చెందుతాయి. దాని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కణాలు జాగృతి చెందుతాయి. దాని తర్వాత అరూప లెవెల్లో ఉన్నటువంటి కణాలు జాగృతి చెందుతాయి. ఇది ఒక ప్లేన్. ఇచ్చిన ఇక్కడ మనం ఏదో మాటలు మాట్లాడేస్తున్నాం, కానీ యాక్చువల్ గా ఏం జరుగుతుందో మనకి తెలియదు అక్కడ. ఇంకా దానంతా కూడా అమూర్త స్టేట్, మూర్తీకృతం కానటువంటి స్టేట్, ఇది ఫామ్లెస్ స్టేట్. ఆ ఫామ్లెస్ స్టేట్ లో ఏం జరుగుతుందో మనకి తెలియదు. జరిగింది అంటున్నాం, జరిగిన తర్వాత ఏమవుతుంది ఇక్కడ వచ్చారు చూడండి. ఇది మానసిక ధరాతలంలో ఉన్నటువంటి స్థాయి. కానీ తేడా ఎక్కడ వస్తుంది, ఇక్కడ స్పష్టమైనటువంటి రూప కల్పన లేదు, ఇక్కడ స్పష్టమైనటువంటి రూప కల్పన ఉంది. రెండింటి కల్పనే భూతాయి చేస్తుంది. మూర్తి ఉంది అనుకోకండి అక్కడ. ఇది కూడా మీరు గౌతం ఇక్కడ బిగ్ ఫామ్ అంటున్నాను కనుక అక్కడ ఒక ఆకారం ఉందని అనుకుంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం మనం. అక్కడ ఆకారం లేదు, ఆకారం యొక్క ఊహ ఉంది, కల్పన ఉంది. దీన్ని మీరు బాగా కరెక్ట్ గా అర్థం చేసుకోవాలంటే సైంటిస్ట్ చేసేటటువంటి ఇమాజినేషన్ లో ఏరోప్లేన్, ఇప్పుడు 16th century లియోనార్డో వించి డ్రాయింగ్స్ లో కూడా మనకి ఏరోప్లేన్ గురించి ఒక అవగాహన కలుగుతుంది. కానీ 1902-1906 వరకు కూడా ఆ రూపకి అరూప లెవెల్లోనే ఉంది, స్పష్టమైనటువంటి రూపకల్పన లేదు. రైట్ బ్రదర్స్ ఏం చేశారు, ఓ రూపకల్పన చేశారు, 2 నిమిషాల పాటు మాత్రమే ఎగరగలిగారు వాళ్ళు. ఇప్పుడు రోజుల తరబడి మనం ఎగరగలుగుతున్నాం. అంతేత ఇక్కడికి ఇక్కడికి ఉన్నటువంటి తేడా ఒక్కొక్కసారి కొన్ని సెంచరీస్ అవ్వచ్చు. 16th century లియోనార్డో వించి ఏరోప్లేన్ మీద మనిషి ఎగరొచ్చు. మనం మామూలుగా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చిన ఇంకా ముందే ఉందేమో అది. అక్కడ నుంచి అది ఒక రూపాన్ని తీసుకురావడానికి సుమారు 300 సంవత్సరాలు పెట్టింది. ఆ స్టేట్ ఉండిపోయింది తప్ప నేను ఇవాళ ఏం ఆలోచిస్తున్నాను, నేను ఇవాళ ఏం చేస్తున్నాను అనే వాటి గురించి ఆలోచించకండి. మీరు ఇప్పుడు జీతం ఇంత పెట్టాయి అక్కడి నుంచి ఇంకా జరిగింది. ఇక్కడ రూపానికి మనం థాట్స్ అనుకున్నాము, ఆలోచనలు. అసలు ఆలోచన అనే అర్థానికి మీరు జాగ్రత్తగా లోచనము అంటే కన్ను, ఆ అంటే అది కన్నుతో చూడనిది ఆలోచన. విత్ ఫామే అసలు ఆ పేరులోనే మన వాళ్ళు ఆ శాస్త్రాన్ని అంతా గుర్తింపు చేశారు. కానీ మనం ఆ పేరుని పట్టుకోం కరెక్ట్ గా. అంటే ఆలోచన యొక్క క్షేత్రంలో వచ్చాము. ఈ ఆలోచన క్షేత్రం నుంచి ఇక్కడికి వస్తే దీన్ని డిజైర్ అంటే మనస్సు నుంచి కోరికలు వచ్చాం. మనస్సుకి కోరికకి ఉన్నటువంటి తేడా కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ముందు తేడా మనస్సుకి కోరిక. ఆలోచనలు మనస్సులో మీరు ఏదైనా ఆలోచించవచ్చు. నేను ఇవాళ అమెరికా ప్రెసిడెంట్ అయిపోతే అది టెక్నికల్ గా అంచేత కోరికకి ఆలోచనకి ఉన్నటువంటి తేడా ఏంటి అంటే, కోరిక నా యొక్క సామర్థ్యానుసారము కోరుకుంటాను నేను. ఆలోచనలు నా సామర్థ్యంతో నిమిత్తం లేదు, సంభవమా అసంభవమా అని కూడా నిమిత్తం లేదు. మళ్ళా జాగ్రత్తగా చూడండి, ఇక్కడికి ఇక్కడికి ఉన్నటువంటి తేడా మీకు అర్థమవుతే నెక్స్ట్ స్టెప్ చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఆలోచన, ఈ ఆలోచన ఎక్కడుంది వస్తుంది, అరూపాస్థితి నుంచి వస్తుంది. ఈ అరూపాస్థితి గురించి పైగా అసలు మనం మాట్లాడుకోవద్దు, మనకు అర్థం కాదని దీనికి మనం ఒప్పేసుకుందాం. మనం ఇక్కడ వస్తున్నటువంటి ఆలోచన అన్నింటి కూడా
ఏ ఆలోచనను నేను కార్యరూపం దాల్చగలను అన్నటువంటి ఆలోచనలకి మనం సీమితం అయిపోయాను అనుకోండి, లిమిట్ అయిపోయాను అనుకోండి, అనేక ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచన అన్నింటినీ ఇప్పుడు నేను చేయగలిగేటటువంటి ఆలోచన, నా సామర్థ్యంలో అందుకోగలిగేటటువంటి ఆలోచన, అది కోరికగా మారుతుంది. అంతేగా ఇక్కడికి ఇక్కడికి ఉన్నటువంటి తేడా ఏంటంటే లిమిటేషన్ ఎక్కువయ్యి, అవధులు ఎక్కువయ్యి. ఇదివరకు ఇంత విస్తృతమైనటువంటి అవధి ఉండేది కాస్త లిమిటెడ్గా ఏమవుతుంది, నిన్న తీసుకున్న కొద్ది లిమిట్ అయిపోతుంది, కాంపిటేషన్ చేతనత్వం ఇంకా చిన్నది తరగతులకి ప్రయత్నిస్తుంది. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ 1, 2, 3, 4, 5, 6 ఈ అన్ని ప్లేన్స్ కూడా మళ్ళా ఏడు ప్రతిబింబిస్ కలిగి ఉంటాయి. ఇది దాంట్లోనూ మళ్ళా మళ్ళీ 7 ప్రతిబింబిస్ కలిగి ఉంటుంది. మొత్తం మీద ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 7 × 7 = 49. అంతేగా ఇందాక నేను చెప్పాను ఆ 49 మరుగుదాన్ని కూడా, అలాగే అరవింద గురించి మనం ఏం చెప్తా ఉంటాం అంటే సాహిత్యాన్ని ఆయన 49 సార్లు రీరైట్ చేశాడని. మీరు 49 సార్లు సాహిత్యం తెలుగుదయాన్ని అర్థం కాదు అని చెప్పాడు అంటే ఈ 49 కాన్సెప్ట్ నేను చేతనంతో ఉంటుందని పర్వాలి. అంటే అది ఎలా సంభవం చాలా మంది అడుగుతుంటారు, మాస్టర్ మీరు అక్కడ చేతనత్వం అంటారు, ఇక్కడ చేతనత్వం అంటారు, ఇక్కడ చేతనత్వం అంటారు, ఈ చేతనత్వాన్ని ఎలా అక్కడ ఉంటుంది తర్వాత ఇంకో పడవచ్చు. నేను తెలిసి లెక్చరర్గా నా చేతనంతో ఉంటుంది, టికెట్ పాడి లెక్చర్ ఇస్తాను వచ్చారు. తెలిసి గురించి మాట్లాడతాను తప్ప టికెట్ దర్శనం గురించి మాట్లాడాను, ఇక్కడ మాట్లాడిన చాలా ప్రమాదాలు వస్తాయి కదా. అంతేకా ఏం చెప్తున్నా నేను అక్కడ కాన్సెప్ట్ ఉన్నా, నేను చేతనత్వం ఉంది నాలో, కానీ ఏ చేతనత్వం ఉంది? లెక్చరర్ అనేటువంటి చేతనత్వం ఉంది, అలాగే బ్రదర్ అనేటువంటి చేతనత్వం ఉంటుంది, ఫాదర్ అనేటువంటి చేతనత్వం ఉంటుంది. ఎన్ని చేతనత్వాలు మనం ఉంచుతాం? 49 రెగ్యులేటర్స్ మీలోనే మీరు కరెక్ట్గా చూసుకుంటే ఎన్ని రిలేషన్షిప్స్ ఉన్నాయి ఫ్రెండ్షిప్ లోనే. ఈ చేతనత్వాలు ఉన్నింటిని వేరు వేరుగా మీరు గుర్తించగలగాలి. అది సాధన విధానము చూపేటప్పుడు చెప్పేది కూడా అదే. మీరు ఆ పాయింట్ గుర్తుంచుకొని మళ్ళీ రిపీట్ చేస్తున్న ఈ పాయింట్ మీరు ఎప్పుడైనా మాట్లాడుతూ ఉంటే మీరే ఎన్ని రూపాలుగా మాట్లాడో చూడండి. దాంట్లో చాలా లిమిటెడ్ ఒకళ్ళతోనే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ముద్ద మాట్లాడతారు మీరు, ఒక్కొక్క చేతనత్వంతో మాట్లాడతారు. తండ్రితో మాట్లాడుతున్నప్పుడు ఒక ముద్ద మీరు మాట్లాడతారు, మీ కొడుకుతో మాట్లాడుతున్నప్పుడు తండ్రిగా మాట్లాడతారు, సిస్టర్స్తో మాట్లాడుతున్నప్పుడు ఒకలాగా, ఫ్రెండ్స్తో ఎన్ని కాన్స్టిట్యూన్సీ ఉన్నాయో అన్ని కాన్స్టిట్యూన్సీ యొక్క మీడియం తీసుకోండి, యావరేజ్ తీసుకోండి, లేకపోతే మ్యాథమెటికల్ వర్క్ తీసుకోవాలంటే ఎల్సీఎం అంటారేమో దాన్ని. లీస్ట్ కామన్ పర్టికల్ కనుక మనం తీసుకోగలిగితే 49 రకాల చేతనత్వాన్ని నుంచి మనకి చేతనత్వాలు లేవు అని ఆధ్యాత్మిక వైపు చెప్తుంది. అంటే మిగతా అన్ని కూడా మీరు ఆ గ్రూప్ లో తీసుకురావాలి. ఇది అర్థం చేస్తున్నాక ఒకటి చేతనత్వంగా మనం ఉన్నప్పుడు ఒకొక్క పని నుంచి మనకు కావాల్సి వస్తుంది. ఇప్పుడు మనం జాగ్రత్త అవస్థలో పనిచేస్తున్నాం, జాగ్రత్త అవస్థలో పని చేయాల్సి వచ్చినప్పుడు ఇప్పుడు నేను ఉపయోగిస్తున్నటువంటి పనిముట్టు అయితే వాక్, మీరు ఉపయోగిస్తున్నటువంటి పనిముట్టు అయితే ఇలాగే మన అందరికీ కనుక జాగ్రత్తగా మనం చూసుకుంటే మనకి ఎన్ని పరిమితులు ఉన్నాయి? 5 పరిమితులు కనిపిస్తాయి. ప్రతి వాడికి కూడా ఈ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ లో 5 పరిమితులు మనకు కనిపిస్తూ ఉంటాయి, 5 మహాభూతాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. అంచేత ఇక్కడి నుంచి ఇక్కడికి దిగినటువంటి ఇది డౌన్ చేయడం, ఈ శక్తి ప్రవాహము దేన్ని కంట్రోల్ చేస్తుంది? భూతాన్ని కంట్రోల్ చేస్తుంది కనుక దీనికి భూతనాదులు అంటాము. సూర్యుడికి ఇంకొక పేరు కూడా ఉంది భూతనాదులు అని. సూర్యుడి యొక్క నామంలో కూడా మనం చూస్తే పంచాక్షరి చాలా ఫ్యాన్ వచ్చాయి, చాలా నామాలు ఉన్నాయి చెప్పండి మళ్ళీ అక్కడ ఆ డిస్కషన్లోకి ఇప్పుడు వెళ్ళొద్దాం. కానీ సూర్యుడి యొక్క ఆస్పెక్ట్ లో మనం చూస్తే ఏం నామం చూసుకుంటాం, పంచాక్షరి ఎక్కువ ఫ్యాన్ వచ్చాయి. అలాగే సూర్యుడి యొక్క వాహనాన్ని మీరు చూసుకోండి, వెహికల్స్ ఆఫ్ కాన్షియస్నెస్, వాహనము అనేటటువంటి పదము మనం జాగ్రత్తగా కానీ ఎక్కడైనా మనం చూస్తున్నప్పుడు వెహికల్ అనే పదం వచ్చింది, వాహనము అనే పదం. ఈ వాహనము అనే పదానికి అర్థం ఏంటంటే ఈ 49 స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ లో ఏదో ఒక స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ అయి ఉంటుంది. అందులో ముఖ్యంగా
భూమి మీద నడిచేటటువంటి భూమి చేతిలో ఉండేటువంటి కాన్సెప్ట్ నడిచి స్వామి సర్పానికి చాలా ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు మన వాళ్ళు. ఇంకేకంటే అది ఎత్తుని వదిలి పనికి లేవలేదు, అది దుస్తుమని తోక మీద దుస్తున్నా కూడా ఏదో ఒక దిక్కు దాన్ని భూమి మీద ఖచ్చితంగా నిలబడి ఉండాలి. ఇంకోటి తర్వాత వేదాల్లో కనుక మీరు ఎర్థిక్ యొక్క పేర్లు చూస్తే సర్పరాజ్ని అనేటువంటి పేరు చాలా బాగా వస్తుంది. సర్పాలంటే పాము అనే అర్థం కాదు, సర్ప మీన్స్ మురి. మురిల్ స్కిన్స్ లో ఉండేటువంటి ద క్రీ పెళ్లి నష్ట పిల్లికి ఇచ్చారు అనేది మనం తర్వాత ఆలోచిద్దాం. అంతేకా ఈ భూతనాథు ఈ శివతత్వం అంటే శివతత్వము అంటే అజ్ఞేయతత్వం ఇంకో విధంగా మనం ఆలోచిస్తే శివుడు అంటే మంగళకరుడు, మంచి పెట్టేవాడు. మంచి అంటే ఏంటి, ప్రతివాడు ఏమనుకుంటాడంటే వాడు ఎలా ఉన్నాడో అలాగే ఉంటే మంచి జరిగిందని అర్థం అంతే కదా. అంతేత ఈ శివతత్వంలో ఐదు ఎలిమెంట్స్ ఏమేమి ఐదు ఎలిమెంట్స్ చెప్తా, సైత రూప రస గంధ. ఈ ఐదు ఎలిమెంట్స్ కూడా వాటి వాటి సన్మాత్రలను అంటే వాటి వాటి క్యారెక్టరిస్టిక్ ఈ పదాలు మీరు బాగా అలవాటు పడితే తప్ప డెత్ ఆఫ్ సీక్రెట్ అంటుంది అంటే గత అంకేత రిపీట్ చేస్తున్నాను, మీరు కూడా మీ మనసులో రిపీట్ చేసుకోండి. పంచభూతాలు అదేదో సినిమా తీసింది నేను సమరాలు చూస్తున్నా పంచభూతాలకి అనే అంకేత భూతాలు చూపిస్తుంది కదా, ఆ భూతాలు కాదు. భూతాలు అంటే నా ఉద్దేశం ప్యూర్ ఎలిమెంట్ తత్వాలు కార్యక్రమం తత్వాలు. అంతేత ఈ తత్వాల మీద మీరు చెప్పినప్పుడు ఈ తత్వాల గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు తత్వాలు ఏమి కొలుస్తున్నాయో మీకు తెలియాలి. మొత్తం ఆధ్యాత్మికత ఈ ఒక్క సెంటెన్స్ మీద ఒక నిజంగా ఆధారపడింది. ఐదు తత్వాలు ఉన్నాయి, ఈ ఐదు తత్వాలతో మనం దేన్ని కొలుస్తున్నామో మనం మర్చిపోతున్నాం. కొలుస్తున్నాం అంటే పూజిస్తాం కాదు నా అర్థం, డైరెక్ట్ మెజరింగ్. దేన్ని కొలుస్తున్నాము ఈ పాటు చెప్పేసాని చాలా చాలా వాడతాము. ప్రయాణిస్తుంది లైట్ ప్రవహిస్తుంది అంటే కరెక్ట్ కాదు.
దేవదత్తను ముందుకెళ్తున్నారు తరంగాల రూపంలో. ఇక్కడి నుంచి ఇక్కడికి మధ్య ఉన్నటువంటి దూరాన్ని బట్టి అది ఏ రంగులో ఉందో మనం తెలుసుకుంటున్నాం. ఏ రంగులో ఉందో ఎలా తెలుస్తున్నాం మనం? కళ్ళకి చూస్తున్నాం. కళ్ళకి ఇంకో తెలియంటి యోచన విలువను ఆలోచనలు ఆలోచనలు. అందుకోసమని మెంటల్ ప్లేన్ దగ్గరికి మనం వెళ్ళాలి అంటే, మానసిక స్థాయికి మనం వెళ్ళాలి అంటే అన్నమాట, మనం వెళ్ళాలి అంటే కంటి ద్వారానే వెళ్ళగలం. అంటే నిజంగా మహర్షుల యొక్క దృష్టి మనకి సాగలవడం అర్థం. కృపా దృష్టి అంటారు, అనుగ్రహ దృష్టి అంటారు. అది లిటరల్గా కరెక్ట్. అందులో అతిశయోక్తి లేదు, అదేదో ఒక ఏమలంకారం కదండి, మెటఫర్ తిండి అలాంటివి ఏం లేదు. ఇట్ ఈజ్ ఎ ఫ్యాక్ట్, 100% ఫ్యాక్టరీ. కానీ కంటి ద్వారా అనుగ్రహాన్ని చూడగలగడం అనేది మనకి సంభవం జరుగుతుంది. మనం చూడగలుగుతున్నాం, కంటి ద్వారానే చూస్తాం. కళ్ళు ముక్కులు ఏమండి, కళ్ళు చెట్టుకు ఏమండి, మీ యొక్క గ్రాఫ్టింగ్ ఎదురుతో ఎంత తేడా ఉంటుందో తెలుస్తుంది. చేసుకోండి, డైరెక్ట్ చేసుకోండి. ఏంటి తేడా? సేమ్ వర్డ్ సేమ్ అటాక్ తప్ప. కానీ తేడా ఎక్కడ వచ్చింది మీకు? కళ్ళు చేస్తున్నారు. కానీ ఎంత ఉపయోగిస్తున్నారు మీరు చూస్తే చాలా ఆశ్చర్యపడుతుంది. ఈ 4000 to 8000 అంటే వేలల్లో చెప్పానేమో అనుకుంటారు మీరు. వేలల్లో లేదు వస్తుంది. 4000 అంటే 10 to the power minus అంటే సెంటీమీటర్ లో చాలా చిన్నది, చాలా చాలా చిన్నటువంటి భాగం. కానీ మనకి రేడియో లేదు, రేడియో లేదు కిలోమీటర్ వరకు ఉంటాయి. అది చూడండి మనం చూడగలిగేది ఎంత తరంగాలలో, కాంతి యొక్క తరంగాలలో చాలా చిన్న భాగాన్ని మనం చూడగలుగుతున్నాం. ఆ చిన్న భాగాన్ని చూస్తూ మనం ఏదో గెలుస్తున్నాము. ఇది పెట్టడం దీనికి వెళ్ళిపోతున్నాం, ఎక్కడికో వెళ్ళిపోతున్నాం, అంతా వెళ్ళిపోతున్నాం. కానీ ఎంత చూడగలుగుతున్నాం అంటే ఇంతే. అదే ఈ ఎబిలిటీ కంటే మీరు చాలా డెవలప్ చేసుకోగలిగితే, ఆ తన్ మాత్ర ఎబిలిటీకి తీరి డెవలప్ చేసుకోగలిగితే దాని మీద ఏమవుతున్నాం? దివ్య దృష్టి అని. ఈ దివ్య దృష్టి డెవలప్ చేసుకునే విధానం కంటి పూజ విధానంలో చెప్తే మనం చేసేటువంటి పూజల్లో ఆ యాక్సెప్టే చేస్తాయి. దాన్ని డెవలప్ చేసుకోవడానికి ఏ ప్రయత్నం మనం చేయాలి? కానీ డెవలప్ చేసుకోవాలి అంటే మరి ఏ విధానం అవలంబిస్తున్నట్లయితే ఆ విధానమే బలం రావాలి. మనకి ఎక్సర్సైజ్ చేస్తాం. ఎక్సర్సైజ్ చేస్తున్నా అంటే ఏం చెప్తున్నాం మనం? ఏ పార్టీకి మనం బలం రావాలో ఆ పార్టీని రిపీటెడ్ మూమెంట్స్ చేస్తాము. అదేవిధంగా మనం ఈసారి పంచ పూజ విధానంలో పూజలు చేసుకున్నప్పుడు ఈ అన్ని రకాలు మీరు పెరుగుతుంటారు. పెద్ద ఏమో పెరుగుతుంటున్నారు పూజ చేస్తున్నప్పుడు గంట. ఈ గంటలో ఎన్ని రకాల గంటలు ఉన్నాయో నేను మొన్న నేను దర్శించిన మహాత్ములు అనేటువంటి ఒక చిత్రం దొరుకుతుంది. ఇందులో ఇక్కడ ఏ గోడ దగ్గర వెంకటేశ్వర వెంకటస్వామి గారి గురించి ఒక రాజుగా ఆయన చెప్పుకుంటూ వచ్చాయట. ఇందుకట నాలుగు లేని గంటలు ఎవరైనా వెలిగించగలిగితే, అంటే గంట వస్తుంది కదా, ఈ గంట ఉంటే మధ్యన ఒక చిన్న ఇవ్వండి, దాన్ని చెప్తాం. ఇది లేకుండా మోగించాలి. అలా ఎవరైనా ఉన్నారా అని ఎదుర్కొంటే నేను ఉన్నారని చెప్పి ఈ దగ్గర పెట్టి తీసుకెళ్ళాడు. అంతేత ఆ స్థాయిలో ఆలోచించాలి. చెప్పి గంటని ఆ శబ్దం ఏర్పడుతుంది, ఆ శబ్దాన్ని మీరు ఎలా వినాలి ఏం చేయాలి మనం తర్వాత తర్వాత మనం ఎక్కడ వెళ్ళిపోతాం, ముద్ర ఇక్కడికి వెళ్ళిపోతాం. అంతే శబ్దం వాయువు పరీక్ష అనేటటువంటిది మనం ఏమనుకుంటున్నాం ఫిజికల్ కాంటాక్ట్ వల్ల వస్తుంది అని. కానీ సీక్రెట్ ఆస్తి ఆధ్యాత్మిక నుంచి ఏం చెప్తుంది అంటే పరీక్ష అనేది వాయువు వల్ల ఏర్పడుతుంది అని. వాయువు వల్ల ఏర్పడుతున్నటువంటి పరీక్ష ఎన్ని రకాలుగా ఉంటుందో దాన్ని ఏ విధంగా చేయగలమో చెప్పే విద్య మొత్తం కూడా వాయు చుట్టూ సరిగిస్తుంది. కొత్త వాయు చుట్టూ సరండి ఏంటో రామాయణం. ఈ రామాయణం మొత్తము కూడా పరిష్కరించాలి. ఇంకేమీ లేదు అందులో. వాయువు యొక్క తత్వాన్ని ఎలా ఉపయోగించుకోవచ్చు, వాయువుని మనం ఎన్ని రకాలుగా కొలవచ్చు, దాన్ని గుర్తుంపుకుంది రామాయణం చెప్తుంది. దీపం అగ్ని జ్యోతి వెలిగిస్తూనే ఉంటాం కదా, మామూలుగా జ్యోతి వెలిగించేస్తాం.
ఎప్పుడైనా కూడా ఇంకోటి కూడా మనం ఏం చెప్పుకోవాలంటే ఎక్కడైనా ఒక పెద్ద ఫంక్షన్ జరిగి వెళ్తున్నప్పుడు ఒక వ్యక్తిని స్పెషల్గా తీసుకొచ్చి అతని చేత జ్యోతి ప్రజ్వలన చేయించాలి. కానీ జ్యోతి ప్రజ్వలన అనేటటువంటి ఎగ్జాక్ట్ పాయింట్ ఏంటి అంటే రూపకల్పన. రూపకల్పన అంటే ఎవరు చేయాలన్నమాట, యాక్చువల్ గా ఆ ఏమి పోటీకపోతే మనం వ్యక్తిని పిలిచాము ఆ వ్యక్తి యొక్క రూపకల్పన అయి ఉండాలి. ఇజవైతే అంటే మన ఆర్కిటెక్ట్ అంటానే ఇక్కడ ఇంజనీరింగ్ దాంట్లో ఆర్కిటెక్ట్ అని చేయాలంటే వాళ్ళు అసలైనటువంటి జ్యోతి వెలిగించేటువంటి వ్యక్తి. ఈ జ్యోతి ఈ అగ్ని మనం ఇలా జరిగిస్తూ అగ్ని పెట్టడం జ్యోతి వెలిగించేస్తాం అయిపోయింది అంటే వెళ్ళిపోతాం. కానీ ఆ జ్యోతి వెలిగిస్తున్న ఒక్కటి అక్కడ జరిగేటటువంటి పంచభూతాత్మకమైనటువంటి రియాక్షన్ మీద కనుక గమనించగలిగితే ఆ పంచభూతాత్మకమైనటువంటి రియాక్షన్ గమనించడం ఎలా అనేది మనం ఆ కోర్సు చేయడం చూస్తాం. ఇప్పుడు అక్కడే ఉన్నాము ఇరవై సైన్యంలో అంటే దాని గమని ప్రారంభిస్తాం. దాని తర్వాత ఇది ఆల్రెడీ మీడియా కాన్సర్ రసము అనేటటువంటి తన్మాత్రమే మనందరూ చేసిపోయాం. ఎలా చేసిపోయాము, ఎందుకు చేసిపోయాము, అందులో యూనివర్సాలిటీ ఎలా వచ్చింది అనే దాంట్లో ప్రూఫ్ ఏంటి అంటే చాలా సమయం చెప్తూ ఉంటాం ఎక్కువ ఉపగా ఉంటుంది అనేది మీకు యూనివర్సల్ సైడ్ ఇది అందరూ సమానంగా తన్మాత్ర ఆ కొలవట అంటే ఆ తత్వాన్ని విసి అనే తత్వాన్ని రసము అనే తత్వాన్ని అంటే మళ్ళా మన భోజనంలో వేసుకునే రసం కాదు. రసం అంటే మీకు అర్థంగా నేను చెప్పగలుగుతున్నది కట్టే ఆ టేస్ట్ యొక్క అంతిమ స్థితి చేరుకున్న ఇద్దరు ముగ్గురు వ్యక్తుల్లో నారదుడు ఒకడు, త్యాగరాజు ఒకడు. అందుకే త్యాగరాజు రాసిన కీర్తన కూడా ఉందనుకుంటాను నేను రసం ఆ టేస్ట్ అదికి ఆ అనుభూతి మీరు చెంద ఎందుకే అప్పుడు ఈ టేస్ట్ మీరు తెలుసుకోవాలి. ఈ రెండింటినీ కలపమంటాడు. మనం ఏం చెప్తాం, కలిసి తీసుకుందాం, కలెక్టర్లో నీళ్లు పోసేస్తాం, నీటి మీద ఒక గంగలు పెట్టేస్తాం, గంగలు రెండు రోజులు వేసేస్తాం, మాత్రం మూడు రోజులు నిర్మించాలా రెండు రోజులు నిర్మించాలా ప్రతి నిజం మాట్లాడారు చాలా పెద్దది ఉంటుంది. కానీ అసలు ఇబ్బంది రాదు సార్, రెండు కలిపారా లేదా మీరు ఏం కలపాలి, మీ ఆలోచనలో రుచి ఉందా, ఏ ఆలోచనలో మీకు రుచి ఉందో ఆ యాక్షన్ మీరు చేస్తారు. మీ యాక్షన్ మీరు పేరు ఇచ్చుకున్నా ఏమి చేసినా మీ అభివృద్ధి ఉండే నిర్దేశ దేని మీద టేస్ట్ ఉందో దాన్ని మీరు ఇచ్చారు తప్ప ఇంకోవైపు మీ ఆలోచన వెళ్ళవు. అది అసలు అక్కడ ఉన్నటువంటి అవసరం అది. కానీ దాన్నే ముందు నుంచి ఉపయోగించుకుంటున్నాం మనం కలప రాగింది కదా ప్రత్యేక డెఫినేషన్ ఇచ్చారు. ఎలా ఉపయోగించుకుంటున్నాం, టీ ఇంజన్లో ఫైర్ ఉంది, వాటర్ ఉంది, ఆ రెండింటిని కలిపి కొన్ని వేల మందిని కొన్ని లక్షల టన్నుల్ని మనం లాగేయగలుగుతున్నాం. కానీ ఇంటి నుంచి వెలిగిస్తున్న దాంట్లో ఆ ఇంజన్ ప్రోసెస్ మనం అర్థం చేసుకోలేకపోతున్నాం, వెలిగించాం. ఈ యాంగిల్ ఆలోచించండి మీరు. తర్వాత దండము దీనికి ఏమి చేస్తున్నామో కుదురు చేస్తున్నాం. కుదురు మీరు వెలిగించేటప్పుడు ఈసారి నుంచి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే స్త్రీ మందు పైరు మందు ఊరు ఆలోచించండి మంచిది కాదు. ఈ వన్ బ్రాండ్ ఇప్పుడు వన్ సైడ్ అండ్ వన్ బ్రాండ్ ఇది ఒకటి బెస్ట్ ఏంటంటే దండము శాండల్ ఉంది. కానీ శాండల్ కంటే మీకు నచ్చినటువంటి నా పరిసరాలు అనుభవించే ఒకటి వ్యక్తికి ఒకటి గుర్తించే అదే ట్రాన్స్ప్లాంట్ చేస్తే అరేంజ్ చేస్తుంది. మీరు ఎక్స్పెరిమెంట్ చేసుకోండి, బజార్లో పెడితే ఎదురైనా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ పద్ధతి విధానాన్ని మీరు ఉపయోగిస్తుంది. మన అవసరం అవుతున్నాయి అది ఫిజికల్ ప్లేన్ తొలి దిగతులో ఈనాడు మానవుడు యొక్క అహంకారం ఏంటంటే వాడికి చాలా అర్థం అయిపోయింది, చాలా అర్థం లేదు. మూడే తెలుస్తాడు, నాలుగోది తెలియదు. ఏంటి మూడే తెలుసు నాలుగోది తెలియదు అంటున్నాను నేను. ఈ కుల దిగుతుంది మీద సడన్ సస్పెన్స్ చేస్తాను. నేను పూజలు కరెక్ట్ అయ్యి లేదు. ఏడు భాగాలు ఉన్నాయి అనుకోండి మీరు. ఈ ఏడు భాగాలు ఉన్నాయి అనుకుంటే సప్లైన్స్ ఒకటి సాలిడ్ స్టేట్ ఘన పదార్థం, ఘన పదార్థం నుంచి ద్రవ పదార్థం, ద్రవ పదార్థం నుంచి ఇంతవరకే తెలుస్తున్నాం. దీనిపైన ఇంకో నాలుగు స్టేట్స్ ఉన్నాయి. ఈ నాలుగు స్టేట్స్ లో మనకి ఇంకా అందుబాటులో లేదు, కానీ ఈ మూడు స్టేట్స్ లో రావటానికి కావలసిన విధానము మీకు తెలుసు కదా. ఏంటి విధానం? సాలిడ్ ఘన స్థితిలో ఉన్నది, ద్రవ స్థితిలోకి రావాలంటే ఏం చేయాలి? ఏమి చేయాలి? దీన్ని ఇంకా మీరు చెప్తే ఏమవుతుంది? బాష్పం ఇంకా బాష్పం ఇంకా వేడి చేస్తాం. అది ఉంటుంది ఇంకా వస్తుంది. ఇంకా 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 వేడి చేసుకుంటూ పోతున్నాం మనం. వేడి చేసుకుంటూ పోతే ఒక్క లేదా జలం నీటి కొంచెం సైంటిఫిక్ టచ్ ఉన్నట్టున్న అంత కష్టమైంది కాదు. కొంచెం జాగ్రత్తగా అర్థం చేసింది 100 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద నీరు మరుగుతుంది అంటున్నాం. 20 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద నీరు కనిపిస్తుంది అంటున్నాం. అంటే ఇంతకంటే తక్కువ వేడి ఉంటే సాలిడ్ స్థితి ఈ మధ్య ఉంటే ద్రవస్థితమైంది. ఈ పరిస్థితి ఏమనుకోండి, వేడి ఎక్కుతూ ఉంటుంది. వేడి ఎక్కుతూ ఉన్నప్పుడు ఈ నీటి యొక్క ఆ కణాలు ఉంటాయి, ఆ కణాలు ఏమవుతాయి? ఇంకా దూరం అవుతాయి, ఎక్స్టెన్షన్ వస్తుంది కదా. అంతేకా నీటి నుంచి
నీరు అనే శబ్దాన్ని వెళ్తాం మనం. మళ్ళా జాగ్రత్తగా అర్థం చేస్తే తపస్సు ఏం చేయాలి, తపస్సు అంటే అర్థం ఏంటో అర్థం అవుతుంది మీకు. అది అర్థం అవుతే ఈ మూడు స్టేట్స్ మనకి ఈజీగా అర్థం అయిపోతాయి. మళ్ళా చెప్తున్నాను, ఐ రిపీట్, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సినిమాల్లో చూపించేది పాపం డైరెక్టర్స్ ఎంత సాధించిన వాళ్ళు చూస్తున్నారు నాకు. వాళ్ళు గ్రావిటీ కంటే గొప్పవాళ్ళు అనిపిస్తుంది నాకు. కరెక్ట్ గా వాళ్ళు డిపిక్ట్ చేస్తారు. మూడు లోకాలలోకి వీడు తపస్సు యొక్క అగ్ని వెళ్ళిపోయింది అంటారు. కరెక్టే అది. ఈ లోకము, ఈ లోకము, ఈ లోకము, మూడు లోకాల అగ్ని అలా చూపిస్తాడు కదా. వాడు అలా పూజ చేసుకుంటూ ఉంటాడు. బ్యాక్గ్రౌండ్ లో మంటలు లేస్తూ ఉంటాయి. ఆ మంటలు లేస్తూ అక్కడ దేవేంద్రుడు పాపం కలిసిపోతాడు. వాడికి ఎప్పుడు ధైర్యం, వాడికి ఎప్పుడు వాడికి చీకిపోతుందో అని. ఎవడు తపస్సు చేసినా వాడికి ప్రాబ్లమే వస్తుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆ చిన్న లాజిక్ కనుక మీరు పట్టుకుంటే, ఏంటి లాజిక్ చెప్పాలని చూడండి. ఐస్ ని వేడి చేస్తే లిక్విడ్ అయింది, నీరుగా మారింది. నీరుని వేడి చేస్తే సాగిరిగా మారింది. అంతేత స్థూలము మీ నామంక్లేచర్, మీరు నామంక్లేచర్ మారేసరికి మీ మూడ్ మారాలి. అంతట ఇది స్థూలం వేడి చేశారు. స్థూలం కాస్త ఎక్కడికి వెళ్ళింది? సామాజిక స్థితిలోకి వెళ్ళింది. అంటే మీ కోరికలన్నీ ఏమైనట్టు, జలతత్వంలో అయినట్టు. అందుకే కోరిక తీరాలి అంటే దానం చేయదలుచుకున్నా ఏం చేసుకున్నా పూర్వకాలంలో విషయంలో నీళ్లు లేకుండా చేయలేదు. నీళ్లు చల్లాల్సిందే ఉండదు. కానీ ఆ నీళ్లు చల్లకము అనే ప్రక్రియ తెలియాలి మనకి. అంతేత వేడి చేశాం మనం. స్థూల జగత్తులో ఉన్నటువంటి పదార్థం ఏమవుతుంది? ద్రవస్థితిలోకి వెళ్తుంది. అంటే శివతత్వంలో ఉన్నటువంటిది బాగా వేడి చేశాం అనుకోండి, ఎక్కడికి వెళ్ళిందనమాట? సామజగత్తులోకి వెళ్తుంది. సామజగత్తు నుంచి ఎక్కడికి వెళ్తుంది? ఆవిరిలోకి వెళ్తుంది. ఆవిరిని ఇంకా వేడి చేశాం, ఆకాశంలో వెళ్ళిపోతుంది. మరి గంగ ఎక్కడి నుంచి ఉద్భవించిందని చెప్తాం మనం? త్రిపదగామిని ఆకాశం నుంచి కింద దిగింది అని చెప్తాం. అంచేత శివుడి యొక్క తత్వాన్ని మీరు స్పష్టంగా అర్థం చేసుకుంటే పూజలు ఏం చేయక్కలే మీరు. కానీ పూజలు మానేయమని నేను చెప్పడం లే. మీరు అలా అర్థం చేసుకున్నారు అంటే మొత్తం సీక్రెట్ ఆస్తిని రివర్స్ అయిపోతుంది. మిమ్మల్ని నాస్తికులు అవ్వమంటే లేదు, నేను పూజలు బాగమంటే నేను అర్థం చేసి చేయమంటున్నాను. ఎలా చేస్తున్నాము అంటే ఏం చేయాలి? అక్బర్ బీర్బల్ కథ మీకు ఒకసారి చెప్పాను నేను. మనం చేసే తప్పది ఆ కథలో ఒకడు చేసిన తప్పు మనం చేసుకున్నాం సాధనలో. ఏంటా తప్పు? అక్బరు రాజు కదా, ఎంపరర్. వాడికి ఒకసారి ఒక కోరిక కలిగింది. ఏంటి కలిగింది? సీతాగానంలో ఇకంబర్లది సీతాగానంలో యమునా నది ప్రవహిస్తుంది కదా, రాత్రల్లా ఎవరైనా అందులో నడలోటు వరకు ఉండగలరా? ఇందుకు రాజుగారికి ఆలోచన వచ్చిందో మనం అడగకూడదు కదా. అసలు ప్రయత్నం చేశాడు ఆయన. ఎవడొచ్చాడు ముందుకు ఎవడు రాలేదు. అప్పుడు సరే అవార్డు పెట్టాడు, 1 లక్ష దీనాలు ఇస్తాను నేను, ఎవడైనా ఉంటే గండి ఉండుకే.
కానీ ఎవడో ఒక పేదవాడికి వాడి కూతురు పెళ్లి చేయడానికి డబ్బులు కావాల్సింది, అప్పుడు ప్రోగ్రామ్ ఉండేదన్నమాట పెళ్లికి. అంతేత అతను వచ్చి నేను ఉంటాను మహారాజా అన్నాడు. సరే ఉంటాడు, ఉన్నట్ట ఉన్న తర్వాత రెండో రోజు పొద్దున్నే భటులందరూ కాపలాగా ఉన్నారు. అతను అక్కడ మడలోతు వరకు ఆ ముసలాడు కూర్చుని ఉన్నాడు. రెండో రోజు దర్బార్లోకి వచ్చాడు. వచ్చి నేను ఉన్నాను అంటే సేవకులు కూడా ఒప్పుకున్నారు, అవును సార్ ఆయన మోసం ఏం చేయలేదు, ఆయనే ఉన్నాడు, ఆయన బదులు ఇన్యాక్షన్ చేయో అతని బదులు ఉంపడను అవన్నీ ప్రాక్సీ అంటారు కదా, ప్రాక్సీని వాటిని పట్టలేదు ఆయనే ఉన్నాడు అని వాళ్ళు ఎఫిడేవిట్ రాసి ఇచ్చారు. రాసి ఇచ్చాక నువ్వేం చేసావు అన్నాడు అక్బరు. ఏం చేసావంటే రెండు మైళ్ళ దూరంలో మీ రాజమహల్ ఉంది కదండి, అక్కడ ఒక సాగడ ఎదుగుతుంది, ఆ సాగడ చూస్తూ నేను గడిపించాను అన్నాను. అయితే నీకు లక్ష దీనాలు ఇవ్వను అన్నాడు. ఎందుకన్నాడు, రెండు మైళ్ళ దూరం నుంచి అవుతేనే నువ్వు నిప్పుని చూసావు, నువ్వు నిప్పుని చూసావు కనుక నీకు ఇవ్వం. సరే రెండో రోజు మూడో రోజు బీర్బల్ దగ్గరికి వెళ్ళాడు వాడు. వెళ్తే సరే నేను చూస్తానులే అన్నట్ట వెళ్ళాడు అక్కడికి. ఒకసారి ఏమైంది సార్, మూడో రోజు నాలుగో రోజు బీర్బల్ అక్బరు అంటే అక్బర్ ఎప్పుడు వేటకి వెళ్ళినా బీర్బల్ని కూడా తీసుకెళ్తూ ఉండేవాడు. అక్బర్ వంట అక్బర్ యొక్క వంట వాళ్ళు చేస్తే బీర్బల్ మాత్రం స్వయం పాకం చేసుకునేవట. ఎంత ఖిచిడి వండుకునేవట, అంటే ఖిచిడి అంటే తెలుసు కదా మన కులగం. ఈ అక్బర్ గారికి వస్తే మరి రకరకాల వంటకాలు అవి అవుతాయి కదా, ఇది కాస్త ఎక్కువ టైం పట్టేది. బీర్బల్ ఈ లోపల భోజనం ముగించి తీసేవట, అక్బర్ భోజనం పూర్తయ్యేది కాస్త అసలు వంటే. ఆ రోజు అక్బర్ భోజనం అయిపోయింది, రెస్ట్ కూడా పుచ్చుకున్నాడు, బీర్బల్ గారి వంట అవ్వలేదు. ఎప్పుడు కబురు పెట్టినా ఇంకా ఉడకలేదు, ఇంకా ఉడకలేదు అన్నట. చివరికి కోపం వచ్చి అక్బర్కి స్వయంగా వెళ్ళి ఏం చేస్తున్నావు నువ్వు అని అడిగేశారు. స్టూడెంట్స్ ఒప్పుకున్నా అన్నట్టు ఏం చేశారు, చెట్టు తొందర పైన ఉండగట్టి అందులో నీళ్లు పోసి దీనివల్ల పప్పు వేసేట, కింద అడ్డు పుల్లలు తీసి ఒక అడ్డు పుల్లాలి అంటే అప్పుడు అగ్గిపెట్టి ఉందా లేదా అని అడగండి. అక్కడ స్టోరీ యొక్క ఇంపార్టెన్స్ మీరు తెలుసుకోండి. అగ్గి పుల్లలు తీస్తున్నట్టంటే మనం చేసే ఉపాసన కూడా ఇక్కడే ఉంటుంది, కులవేసులోనే. ఏమవుతుంది దానివల్ల, అసలు ఈ ఋషులు చెప్పినటువంటిది కానీ, గ్రావిటీ చెప్పినటువంటిది కానీ, ఈ మహామూలు చెప్పినటువంటిది కానీ ఎంత కరెక్ట్ అనేటటువంటి డౌట్ వస్తుంది మనకి. ఏం చేయాలి మనం, అసలు తెలుసుకోవాలి అంటే ఏ స్థూల జగత్తు నుంచి కోరికల జగత్తులోకి అడుగు పెట్టాలి మీకు. అందుకే మొదటి నుంచి నేను చెప్తూ వచ్చాను, నేను సాధన అంటే చేంజ్ ఆఫ్ కాన్షియస్నెస్ కానీ. మొన్న సావిత్రి లెక్చర్స్ లో ఒక చోట ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాడు ఆయన. ఒకసారి ఆఫ్రికన్ జంగల్స్ లో కోతులన్నీ మీటింగ్ పెట్టుకున్నాయట, ఇవల్యూషన్ దాని మీద, సాధన మీద, దాని మీద కోతులన్నీ మీటింగ్ పెట్టుకుంటే రకరకాల కోతులు వచ్చాయట, ఇండియన్ కోతులు వచ్చాయట, ఆ కోతులు వచ్చాయట, ఈ కోతులు వచ్చాయట, అంతా మాట్లాడుకుంటున్నాయట. అంటే ఇవల్యూషన్ స్కేల్లో ఒక కోతి లేచిందిట, ఆయన అంటాడు ప్రాబబ్లీ అది ఇండియన్ కోతి అయి ఉంటుందని. ఇంకేంటంటే ఆ ఇండియన్ ఇవల్యూషన్ గురించి మాట్లాడింది ఆ కోతి. ఏమైపోతుంది, కోతి నుంచి మానవుడిగా మారొచ్చు కదా అని. మానవుడిగా మారటం అంటే ఏమిటి అని అడిగాడు ఆ కోతులు. మానవుడిగా మాట్లాడటం అంటే ఇంత దూరం ఎగరగలవా, అంత దూరం ఎగరవా, అలా ఏం కాదు. వాళ్ళు మార్స్కి వెళ్ళిపోతారు, బుధగ్రహానికి వెళ్ళిపోతారు, వీనస్కి వెళ్ళిపోతారు, అక్కడికి వెళ్ళిపోతారు అంటే సెట్ నోర్మి, అలా జరగదు అసలు, అసంభవం అని. నువ్వు నోరు ముసు కూర్చో అన్నాడు. మన సాధనలో కూడా మనం చేసేటటువంటిది పెద్ద తప్పు ఎక్కడ చేస్తున్నావు అంటే చేంజ్ ఆఫ్ కాన్షియస్నెస్ రావటం లేదు. చేతనత్వం యొక్క మార్పు మనలో రానంత వరకు ఈ స్థూల జగత్తులోనే మనం కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం తప్ప అసలు ఈ కామమయ జగత్ ఆస్టర్ వరల్డ్ లోకి మనం ఎంటర్ కావు. ఆస్టర్ వరల్డ్ లోకి ఎంటర్ కావడానికి ఏం చేయాలి, మనం తపన చెందటం కావాలి. తపస్సు అంటే నిరంతరం తపన చెందుతూ ఉండాలి. ఈ తపన ఎలా చెందుతూ ఉండాలి అన్న దానికి ఇంకా అర్థం చేస్తున్నాం మనం. ఇక్కడి నుంచి ఈ మధ్యనే తపన చెందుతూ ఉన్నాం ఉంటుంది. ఎక్కడుంటాం మనం, జలతత్వంలోనే ఉంటాం. మీ ఇష్టం 99.9 వరకు వెళ్ళిపోయినా మీరు జలతత్వంలోనే ఉంటారు. మీ తత్వం మారాలి అంటే, మీ కాన్షియస్నెస్ మారాలి అంటే, మీ చేతనత్వం మారాలి అంటే ఏం జరగాలి, ఈ టెంపరేచర్ కొంచెం పెంచాలి. టెంపరేచర్ పెంచటము, ఉష్ణోగ్రత పెంచటము, మన ఆలోచనల యొక్క వేడి పెంచటము అనేది ఎలా చేయగలము అనే ఒక క్వశ్చన్ మనం ఆన్సర్ కనుక ఇచ్చుకోగలిగితే ఈ పాయింట్ వస్తాం. ఈ పాయింట్కి ఎలా వస్తామో ఆలోచించండి. ఇంతవరకు అర్థమైన ఇంతవరకు చెప్తాను నేను, ఏం చెప్పాను నేను, నూతనాథుడు, శివుడు, థర్డ్ హౌస్ కోరి అనేటటువంటి పేరుతో ప్రవహించేటటువంటి ఒక శక్తి ద్వారా ఇక్కడ ఉన్నటువంటి వీటన్నిటి హలో ఫ్రెండ్ ఐడెంటిఫై అయితే ఎందుకంటే అక్కడ ఉన్న డిఫరెన్సియేషన్ మనం పట్టుకోలేదు. ఇక్కడ నుంచి కిందకి దిగింది, ఇక్కడ నుంచి ఇంకా కిందకి దిగింది. కిందకి దిగటంలో అది ఏం చేసింది, ఐదు రకాల స్వభావాలు గల పరమాణువుని తయారు చేసింది. ఎటువంటి పరమాణువుని తయారు చేసింది, శబ్దానికి స్పందించగలిగేటటువంటి పరమాణువులు, రూపానికి స్పందించగలిగేటటువంటి పరమాణువులు, గంధానికి, అలాగే ఐదు తత్వాలు ఉన్నాయి కదా, ఈ ఐదు తత్వాలకి స్పందించగలిగేటటువంటి పరమాణువులు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తయారు చేసింది. ఇక్కడ ఎటువంటి పరమాణువులు, సునది రక్తం ఉన్నటువంటి ఐదు తత్వాలు, ఇక్కడ ప్రజలు కామ జగత్తులో ఉన్నటువంటి ఐదు తత్వాలకి సంబంధించినటువంటి పరమాణువులు, ఇంకా పైకెళ్తే కరూపా లెవెల్ లో ఉన్నటువంటి పంచతత్వాలకి సంబంధించిన పరమాణువులు అంతవరకు వెళ్తాం మనం. దానికంటే ముందుకు వెళ్ళదు మనం. దాని తర్వాత ఇవన్నీ తయారు చేసుకున్న తర్వాత ఈ కణం తయారయ్యాక ఇంకొక శక్తిధార వస్తుంది మనకి. ఈ శక్తిధారని విష్ణువు అంటాం. శివుడు తర్వాత విష్ణువు వస్తాడు కనుక శివుడికి ఏ ప్రాబ్లం వచ్చినా విష్ణు దగ్గరికి వెళ్ళినట్టు కథ చెప్తాం మనం. మన పురాణాల్లో ఎప్పుడు మనం చెప్పేటటువంటి కథలు ఎలా కనుక మాయ తెలిసినటువంటి విష్ణువు వస్తాడు అని అంతరార్థం ఏంటంటే, ముందు శివతత్వం కావలసినటువంటి మెటీరియల్ అదంతా తయారు చేస్తే ఈ విష్ణుతత్వము తన యొక్క శక్తిధారాలను కింద పంపిస్తుంది. కిందకి ఎలా పంపించింది అది, మళ్ళా అదే రూట్, ఇదే రూట్ లో పంపించింది. ఈ రూట్ లో ఈ తత్వం ఏం చేసింది, సిమెంట్ తీసుకొచ్చి పెట్టేశాడు శివుడు. సిమెంట్ తీసుకొచ్చాక ఇటుకలు తీసుకొచ్చి పెట్టేశాడు, స్టాండ్ తీసుకొచ్చాడు, కావలసిన ఏమంటారు దాన్ని ప్రిలిమినరీ రిక్విజిట్స్ అన్ని తీసుకొచ్చి పెట్టేశాడు. అక్కడ భూతనాథుడు తీసుకొచ్చి పెట్టాక వాటిని గ్రూపింగ్స్ చేయాలి, నిర్మాణాత్మకమైనటువంటి పని చేయాలి, కలపాలి వాటిని, కావలసిన రకరకాల షేప్స్ తయారు చేయాలి. ఆ రకరకాల షేప్స్ ఈ విష్ణుతత్వం తయారు చేస్తుంది. ఈ విష్ణుతత్వం తయారు చేసినప్పుడు ఇది కదా యాక్చువల్ మెంటల్ లో లేకున్నాయి కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏదైతే వచ్చిందో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏదైతే వచ్చిందో వీటి మధ్య ఏదైనా సంబంధాన్ని మీరు ఊహించగలుగుతున్నారా? ఈ సంబంధాన్ని ఊహించగలిగితే, ఈ సంబంధాన్ని మనం అర్థం చేసుకోగలిగితే దత్తావతారం గురించి ఈ కాలంలో ఎంత విపరీతమైనటువంటి ఆందోళన చెలరేగుతుందో ప్రపంచంలో, ముఖ్యంగా భారతదేశంలో, మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే నేను సీక్రెట్ డాక్టర్ గురించి చెప్తూ మీకు చెప్పాను. నేను సీక్రెట్ డాక్టర్ మీకు త్వరగా అర్థమవుతాయి. ఒక చిన్న కణము నుంచి సుప్రీం సిరీస్ నక్షత్రం వరకు ఉన్నటువంటి చేంజ్ ఆఫ్ కాన్షియస్నెస్, చేతనత్వంలో ఉన్నటువంటి తేడాలు, ఏ చేతనత్వము కంటే ఏ చేతనత్వము పెద్దది చిన్నది, పెద్దది చిన్నది అంటే నా ఉద్దేశము వీలుని బట్టి. అంటే తప్ప స్థూల జగత్తు చాలా పనికిరాందని, ఇది చాలా గొప్పదని సీక్రెట్ డాక్టర్ చెప్పడం లే. ప్రతి జగత్తుకి దానికి కావాల్సినటువంటి అనుభూతులు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది ఒకటి, రెండు, స్వరూప తర్వాత బుద్ధి, బుద్ధి తర్వాత ఒకటి ఎక్స్ట్రా గిచ్చేసాను నేను ఆత్మ. అరూప, బుద్ధి, ఆత్మ. కన్ఫ్యూజన్ లేదు కదా? ఇక్కడి నుంచి అరూపం నుంచి ఏమొస్తుంది? స్వరూప. స్వరూపం నుంచి కామ, కామ నుంచి స్థూల. ఇది మళ్ళా 1, 2, 3 అంటే దీని యొక్క రిఫ్లెక్షన్ ఇది, దీని యొక్క రిఫ్లెక్షన్ ఇది, దీని యొక్క రిఫ్లెక్షన్ ఇది. కానీ ఈ మూడు, దీని యొక్క రిఫ్లెక్షన్స్ కానీ ఈ మూడు వేరుగా లేవు. ఈ మూడు దీనికంటే భిన్నముగా లేవు. అంటే ఏం చెప్తాం? ఈ మూడు వేరుగా లేవు అంటే అది త్రీ అంటాం మనం. దే ఆర్ నాట్ త్రీ. మళ్ళా ఈ మూడు ఒకటి కాంది ఎప్పుడు మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది? ఏ విధమైనటువంటి విశేషమైనటువంటి ఆకర్షణ మనకి ఇంకో దాని మీద లేకపోతే. దేనికైనా మనం ఒక ఆకర్షణ వచ్చేసింది అంటే దాని వైపు ఎక్కువ మనం వెళ్తాం, మిగతాది మనం చూడం. అందుకే రాజ విద్య రాజగుంజంలో అనసూయవే అంటాడు. ద కింగ్లీ సీక్రెట్, ద కింగ్లీ నాలెడ్జ్ మీకు ఎప్పుడు అర్థమవుతుంది అంటే అసూయ లేనప్పుడు. అసూయ అంటే జలసి. జలసి ఎప్పుడు వస్తుంది? వాడి దగ్గర ఉంది, నా దగ్గర లేదు. అంచేత ఈ అత్రి, ఈ అనసూయ, ఈ రెండు స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ ఎప్పుడు ఎప్పుడు ప్రపంచంలో వస్తాయో అప్పుడప్పుడు ఈ కాన్షియస్నెస్ కి సంబంధించినటువంటి గురువులు కానీ మహర్షులు కానీ వాళ్ళు కానీ ఎక్కువ చెలరేగిపోతారు. రాంగ్ వర్డ్ ఏమో మాట్లాడ అనకూడదు, కానీ ఆ రాంగ్ వర్డ్ అంటే రైట్ ప్లేస్ వాడికి ఎక్కువ గుర్తుంటుంది. వాళ్ళు ఎక్కువ ఏంటంటారు, వాళ్ళు ప్రచారంలోకి వస్తారు. అది గుర్తుంచుకోండి. అది ఈ దత్త అనే కాన్సెప్ట్. ఎవరి యొక్క దత్త ఇదొకటి కాస్త జాగ్రత్తగా అర్థం చేస్తే, ఈ సుప్రామెంటల్ డిస్టెన్సే ప్రజ్ఞావతారము అని దేని గురించి మనం అయితే మాట్లాడుతున్నాము, కలిసి అవతారం అని దేని గురించి మనం మాట్లాడుతున్నామో అది అర్థమవుతుంది. ఈ స్టేజ్ అర్థమైంది కదా? ఈ స్టేజ్ లో ఏం జరిగింది? రా మెటీరియల్, నో కన్స్ట్రక్షన్, సైట్ లోకి అన్ని తీసుకొచ్చి పడేశాం మనం. ఈ స్టేజ్ లో ఏమైంది? ఎక్కడ ఏ కన్స్ట్రక్షన్ జరగాలో, ఎక్కడ ఏ విధమైనటువంటి పరిస్థితులు ఏర్పడాలో ఏర్పడ్డాయి. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఆ పరిస్థితులు ఏర్పడ్డాయి? ఇక్కడి నుంచి కాదు, ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. మెల్లిమెల్లిగా 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 ఒక్కొక్కటి దిగుతూ వచ్చింది. అంటే బ్లూ ప్రింట్ నుంచి వాస్తు విశారదని కనుక్కుని కిటికీ ఇక్కడ ఉండాలా, ద్వారం అక్కడ ఉండాలా, ఇక్కడ ఉండాలా, అవంతా మనం నిర్ణయించుకుని వాటన్నిటికీ ఒక షేప్ ఇచ్చుకున్నాం. షేప్ ఇచ్చుకున్న తర్వాత కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాం. కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాక ఇంకా రిబన్ కటింగ్, ఓపెనింగ్ సెరమనీ చేయాలి. ఈ ఓపెనింగ్ సెరమనీ చేసేటటువంటి పవర్ అనేది బ్రహ్మ అంటాం మనం. ఫస్ట్ అవుట్ స్కోరింగ్ అని ఫిలాసఫికల్ లిటరేచర్లో చెప్తాం మన భాషలో, మన హిందూ దాంట్లో బ్రహ్మ అంటాం. ఈ బ్రహ్మ యొక్క పవర్ కేవలం ఇంతవరకు వచ్చాయి. కెనాట్ కమ్ డౌన్. అందుకే బ్రహ్మకి గురువులు లేవు. అంటే పాపం బ్రహ్మకి శాపం ఏం కాదు, ఇది లిమిటెడ్. అసలు లిమిటేషన్ ఏంటి అంటే, బ్రహ్మ యొక్క శాపం ఏంటి అంటే అరూపస్థితి కంటే కిందకి రాలేడు. పాపం అరూపస్థితి కంటే కిందకి రాలేడు కనుక మానవుడు అరూపస్థితిని అర్థం చేసుకునేంత వరకు కూడా బ్రాహ్మీ శక్తి యొక్క అవతరణ భూమి మీద జరగదు. బ్రాహ్మీ శక్తి అంటే ప్రజ్ఞ, విజ్డమ్. అందుకే మాస్టర్స్ అందుంది కూడా మాస్టర్స్ ఆఫ్ విజ్డమ్ అంటాం. సిగ్నల్ దాల్చిందే మన భాషలో చెప్పుకోవాలి అంటే ప్రజ్ఞ అనుకోవాలి. తెలియదా కదా? ప్రజ్ఞ వేరు అనేది ఇంకొక రెండు విషయాలు చెప్పి ముగించేస్తా నేను. ఈ ప్రాసెస్ మన ఫిజికల్ బాడీలో కూడా జరుగుతుంది. మనం శ్వాస తీసుకుంటాం, శ్వాసని అరూప లెవెల్ ఆఫ్ మైండ్ అంటాం. జాగ్రత్తగా అర్థం చేస్తుంది, శ్వాస అన్న రూపరహితమైనటువంటి ఆలోచన అన్న ఒకటే. కానీ సమస్య ఏంటి అంటే శ్వాస ఆగిపోతే ఆలోచించే మనిషి ఉండడు. శ్వాస ఆగిపోతే ఆలోచించేటటువంటి మనిషి ఉండడు. కానీ శ్వాస రూపరహితమైనటువంటి ఆలోచనలు కనుక శ్వాస యొక్క ప్రాముఖ్యత మనకి తెలియటం లేదు. శ్వాసతోనే పుడుతున్నాం, శ్వాస ఆగిపోతే ఆగిపోతున్నాం. అంటే అర్థమేంటే, మొత్తం మన ఎగ్జిస్టెన్స్ మన ఉనికికి కారణం ఏంటి? శ్వాస. మన ఉనికి ఇక్కడ కూడా కారణం ఏంటి? అరూపాలెవలే గత అరూపాలెవలు అనుకుంటే, ఆ రూపరహితమైనటువంటి వాయు స్థితి నుంచి మెల్లిగా బ్యాక్బోన్ మూలాధారం నుంచి కిందకి దిగుతుంది. ఈ కిందకి దిగుతున్నప్పుడు మళ్ళీ పంచతత్వాలు వస్తాయి మనకి, శబ్ద స్పర్శ రూప గత గంధ, ఐదు వస్తున్నాయి. ఎక్కడ ఈ ఐదు వచ్చిన తర్వాత ఈ విష్ణుతత్వము అంటే మన శరీరంలో ఏమై ఉంటుందన్నమాట? విష్ణుతత్వం అంటే మైండ్, మనస్సు. ఆ మనస్సు ఏం చేస్తుంది? ఈ ఐదు తత్వాలను కావలసిన శేషించుకుంటుంది, కావలసిన రకరకాలు శేషించాయి కదా, ఈ రకరకాలను శేషించుకుంటుంది. కానీ ఈ రకరకాలు శేషించుకున్నప్పటికీ కూడా ఇదేంటి మనస్సుకు తెలియదు. మనస్సు ఈ స్థితి అరూపా స్థితి అంటే ఏంటో తెలియదు. కనుక మన వేదాలు ఉపనిషత్తులు ఏం చెప్పారు ఈ స్థితి గురించి? ఎత్ర వాక్యో నివర్తంటే అప్రాప్య మనసాధన. మాటల ద్వారా దాన్ని మీరు పొందలేరు, మనస్సు ద్వారా కూడా దాన్ని పొందలేరు. ఏ మనస్సు? ఆలోచించగలిగేటటువంటి మనస్సు. ఆలోచన అంటే ఒక ఫామ్ ఉన్నట్టే, ఒక రూపము లేకుండా మీరు ఆలోచించి చూడండి, ఆలోచన అయిపోతుంది. ఎప్పటికీ ఆ రూపము ఒక వ్యక్తి గురించి అవ్వచ్చు, లేకపోతే ఒక అబ్స్ట్రాక్ట్ థింకింగ్ గురించి అవ్వచ్చు. అంతే ఏంటి, ఇక్కడికి ఈ పర్టికులర్ ప్రాసెస్ ఉందే, ఈ డెవలప్మెంట్ ప్రాసెస్ ఎప్పుడు సంభవం అవుతుంది? ఏదో ఒక స్పెషల్ టెక్నిక్ వల్ల ఇది మిమ్మల్ని పైకి లాగాలి. మీ అంతటి మీరు ఇక్కడికి వెళ్ళలేదు, ఎందుకంటే యూ డోంట్ నో వాట్ ఇట్ ఈస్. మనం ఇంత కబుర్లు మనం చెప్పుకుంటున్నాం కానీ దాని గురించి మనకి ఏం తెలియదు. అంతే ఇది మిమ్మల్ని పైకి లాగాలి అనే దానికి ఉపనిషత్తులు ఏం చెప్తారంటే, నా తపస్స నా వేదాల వల్ల కానీ ఇక్కడ నాకు ఆ శ్లోకం గుర్తులేదు. భగవద్గీతలో ఉంది, నవేద యజ్ఞే నా తపస్సులే నదాలే, నవేద యజ్ఞాలు చేసిన తపస్సు చేసిన యజ్ఞాల వల్ల కూడా మీరు దాన్ని సాధించలేరు. మరి దేని వల్ల సాధించగలరు? అది మిమ్మల్ని వరిస్తే ఇట్ ఇస్ కుల్చివ్. అది మిమ్మల్ని వరిస్తే ఎలా వరింపజేయటము, ఏమి చేస్తే అది వరింపజేస్తుంది అనేదే స్పెషల్ టెక్నిక్. ఈ టెక్నిక్ ఈ యుగంలో ఈ ఐదు సంవత్సరాలలోనే బయటపడుతుంది. కనుక ఈ ఐదు సంవత్సరాలకి అంత మహత్వం ఎలా వచ్చిందో చూడండి. ఇది ఫస్ట్, ఈ ఫస్ట్ లేయర్లో ఏం జరుగుతుందో మీకు కదా మీరు బట్టి. మీరు ఫస్ట్ చైన్ అన్నాం కదా, ఇది మొత్తం కూడా ప్రతి ఒక్క స్కీమ్ భూమి మీద ఏం జరుగుతుందో అది ఒక స్కీమ్ అనుకుంటే, ఇక్కడ ఏం జరుగుతుంది? మరి ఇక్కడ ఏం జరుగుతుంది? అక్కడి నుంచి ఇక్కడ వచ్చాము, అరూపాలను కూడా కలుపుకుంటే ఆత్మ బుద్ధి అరూపాలు, ఈ అరూపాలలో కలుపుకుంటే ఇక్కడ మనస్సు ఇక్కడ ఏం చెప్పాడంటే ఈ జ్ఞానం పేరు మనం చంద్రుడు, చంద్రమా మనసు జాతన. ఇక్కడ వస్తాను, ఈ చంద్రమా మనసు జాతన రావటానికి హాయి రావటానికి ముందు ఎన్ని గ్రహాలు పూర్తి చేయాల్సి వచ్చింది మనకు? మూడేళ్ళు 21 త్రిసప్త సన్నిధ కృత. దీన్ని మనం పితృలోకం అని కూడా అంటాం, చంద్రలోకాన్ని. పితృలోకం అంటే ఏంటి? మన యాన్సిస్టర్. అక్కడి నుంచి మన లైఫ్ మన ఆరోగ్యం స్టార్ట్ అయింది. అక్కడి నుంచి ఈ భూమి మీద హ్యూమన్ ఎవల్యూషన్ స్టార్ట్ అయింది. ఈ హ్యూమన్ ఎవల్యూషన్ స్టార్ట్ అయ్యాక 1, 2, 3 ఎక్కడ పెట్టామట? 1 పూర్తయింది, 2 పూర్తయింది, 3 పూర్తయింది, 4 పూర్తయింది, 4th రౌండ్ అంటాం. ఇక్కడ కాకుండా మనం రేపు దీన్ని కంటిన్యూ చేద్దాం. అంతేగా ఇంతవరకు నేను చెప్పిన ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు జాగ్రత్తగా గుర్తించండి. శివశక్తి వల్ల ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని స్థలాలలోనూ కావలసినటువంటి అణువులు ఏర్పడతాయి. ఈ అణువులు ఏర్పడినటువంటి వాటిని విష్ణు శక్తి కావలసిన స్వరూపాన్ని ఇస్తుంది. కావలసిన స్వరూపాన్ని ఇచ్చిన తర్వాత చివరికి మానవ జన్మ వచ్చిన తర్వాత ఈ మానవ జన్మ ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది అనేది ఈ సెవెన్ స్టాండర్డ్ పూర్తి అయ్యాక ఇక్కడ రాసిన సెకండ్ పార్ట్కి వెళ్ళాలి మనం. అక్కడ ఈ బిడ్డ చెప్తాడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎలా వెళ్ళాలో. ఇది జరిగిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ ప్రాసెస్ ఇక్కడ జరుగుతూ ఉంటే క్రమక్రమంగా బ్రాహ్మీ శక్తి కిందకి దిగుతుంది. క్రమక్రమంగా బ్రాహ్మీ శక్తి కిందకి దిగినప్పుడు బ్రాహ్మీ శక్తికి సంబంధించినటువంటి త్రిపద గాయత్రి కానీ త్రిపద గామిని అనేటువంటి గంగ కానీ వీటి యొక్క ప్రాదుర్భావము, వీటి యొక్క వేరియస్ ప్రోపగండ చాలా రకాలుగా వాటి యొక్క ప్రచారం మనకి జరుగుతూ ఉంటుంది. ఇదంతా ఒక ఆస్పెక్ట్ లో జరుగుతూ ఉంటే ఇదే గ్రామంలో అంటే ఇది కిందకి దిగడము. ఎంత కిందకి దిగింది, 7x7 49 లెవెల్స్ లో కిందకి దిగింది. ఇది ఎన్ని లెవెల్స్ లో కిందకి దిగింది, 49 లెవెల్స్ లో కిందకి దిగింది. ఇది ఇక్కడ 24 లెవెల్స్ లో కిందకి దిగుతుంది, అక్కడికి ఆగిపోతుంది. ఇక్కడ కిందకి దిగిన తర్వాత ఇది ఏం చేస్తుంది, ఇప్పుడు అరూపస్థితి ప్రకృతి యొక్క నియమాలను మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడానికి అది మనకి ప్రోద్బలం చేస్తుంది. ప్రకృతి యొక్క నియమాలను తెలుసుకోవటానికి ఇది ప్రోద్బలం చేసిందంటే ఏం చేస్తుంది, తన వేపది ఆకర్షించుకుంటుంది. ప్రకృతి నియమాలను తెలుసుకునే విద్యను మనం ఏమని చెప్తాం, సైన్స్ అంటాం. అంతేత సైంటిఫిక్ డెవలప్మెంట్ ఇప్పుడు అద్భుతంగా జరుగుతుంది. దీన్ని సైంటిఫిక్ ఏజ్ అంటాం మనం. ఈ సైంటిఫిక్ ఏజ్ నుంచి ఇన్స్టిట్యూషనల్ ఏజ్ ప్రజ్ఞాయుగానికి ద ఏజ్ ఆఫ్ విజ్డమ్ కి ఎలా వెళ్దాం రేపు చదువుకుందాం. ఇది మనం క్లారిఫై చేయాలి మనం, అంటే మీ బొమ్మలు మాత్రం చెప్పకండి. ఇప్పుడు చదివిందే ఇప్పుడు మనం ఏంటైతే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాము అది స్టాన్సా 4 లోనే మొదటి 4 లైన్లు. ఆ 4 లైన్లు చదివితే ఇప్పుడు మీకు అర్థమవుతుంది చూడండి. విజన్ ఈ సన్స్ ఆఫ్ ద ఎర్త్, మనకేం అనుమానం లేదు కదా, వీఆర్ ది సన్స్ ఆఫ్ ద ఎర్త్, ఈ పృథ్వీ యొక్క సన్సే మనం. టు యువర్ ఇన్స్ట్రక్టర్ ఫార్ ద సన్స్ ఆఫ్ ద ఫైర్, మీరందరూ కూడా అగ్నితత్వం యొక్క పుత్రులు. అగ్నితత్వం అంటే ఏంటి, మనస్సు. మనస్సు కదా పృథ్వీ, స్థూల జగత్తు, జలము కామ జగత్తు, అగ్ని స్వరూప అరూప రెండింటికి అదే పనిచేస్తుంది అది. ద సన్స్ ఆఫ్ ది ఫైర్ అన్నాకేం చెప్తున్నాడో జాగ్రత్తగా చూడండి. లెర్న్ దేర్ ఈజ్ నైదర్ ఫస్ట్ నార్ లాస్ట్, ఫార్ ఆల్ ఈజ్ వన్ నెంబర్ ఇష్యూడ్ ఫ్రమ్ నో నెంబర్. మూడు అన్నాం, అత్రి అన్నాం, మళ్ళా ఆ మూడు వేరు వేరు అనుకుంటారేమో మీరు, శివుడు వేరు, విష్ణువు వేరు, దాని తర్వాత బ్రహ్మ వేరు అనుకుంటారేమో మీరు, మూడు ఒకటే. మనమే ఇల్లు కట్టాం అనుకుందాం, మొట్టమొదట నేనే వెళ్ళి సిమెంట్ బస్తాలు మోసుకొచ్చాను, నేనే వెళ్ళి ఇటుకని మోసుకొచ్చాను, నేనే వెళ్ళి ఫ్యాండ్ కాల్చలు ఇచ్చాను, ఇంకా రాలేదు అని తపన చెడిపోయాను. తర్వాత నేనే ఏం చేశాను, ఇంజనీర్ని మాట్లాడుకున్నా విష్ణువుని, విష్ణువుని మాలుకుని నాయన బాబును వాడిని బతిమాలుకుని వాడికి కావాల్సిన అంతా ఇచ్చుకుని కన్స్ట్రక్షన్ చేస్తున్నా. తర్వాత నేనే ఏం చేశాను, రిబ్బన్ కట్ చేశా, ఒకనే నేనే అనేక మందిని యూజ్ చేశాను నేను. ఆ అనేక మంది అనేది నెక్స్ట్ లైన్ లో వస్తుంది చూడండి. లెర్న్ వాట్ వే, సెకండ్ లైన్ స్టాన్సా 4, లెర్న్ వాట్ వే హూ డిసెండ్ ఫ్రమ్ ది ప్రిమార్డియల్ 7. భూతనాథుడు దగ్గర నుంచి 7 తత్వాలు మనకు వచ్చాయి. 5 తత్వాలే మనకు తెలుసు ప్రస్తుతం. ఏంటి 5 తత్వాలు చెప్పుకున్నాం కదా. ఇది కాకుండా మిగతా 2 తత్వాలకి పేర్లు ఏంటి అంటే మనస్సు, బుద్ధి. ఈ మనస్సు బుద్ధి అనేటటువంటివి ఇంకా ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ లోకి రాలేదు. అది ఇంకా ఏ లెవెల్లో ఉన్నాయో చెప్పగలరా, మనస్సు అరూప లెవెల్, స్వరూప లెవెల్లో ఉంది, బుద్ధి బుద్ధి లెవెల్లో ఉంది. పాపం వాటిని మనం ఎంత తొందరగా కిందకి తీసుకొస్తే ఈ 5 సంవత్సరాల్లో అంత మంచిది. అంచేత లెర్న్ వాట్ వీ హూ డిసెండ్ ఫ్రమ్ ద ప్రిమార్డియల్ 7, వీ హూ ఆర్ బోర్న్ ఫ్రమ్ ద ప్రిమార్డియల్ ఫ్లేమ్, అగ్నితత్వం నుంచి పుట్టాం మేము, హ్యావ్ లెర్న్ ఫ్రమ్ అవర్ ఫాదర్స్. మన ఫాదర్స్ అంటే ఎవరు, ల్యూనార్ సైకిల్. ఆ థర్డ్ దాంట్లో ఉంది చూసారా, అక్కడ యారో వేశాను నేను, మూన్ సైకిల్ అంటే మనకంటే ముందున్నటువంటి సైకిల్లో మేమేమి నేర్చుకున్నాము దాన్ని ఏమి మేము చెప్తున్నాము జాగ్రత్తగా వినండి అన్నారు. విన్నాక వాళ్ళు ఏం చెప్పారో చూడండి. స్టాన్సా 4, ఫ్రమ్ ద ఎఫల్జెన్సీ ఆఫ్ లైఫ్. ఫ్రమ్ ద ఎఫల్జెన్సీ ఆఫ్ లైఫ్ అంటే ఏంటి, మీరు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే అరూప మనస్సు అన్న లైట్ అన్న ఒకటే. కొంచెం జాగ్రత్తగా చూడండి, వస్తువులన్నీ ఇక్కడ ఉంటాయి, లైట్ లేదు. ఏమైంది? ఏ వస్తువు కనిపించదు, లైట్ వచ్చింది, ముత్యమంతా అవుతుంది. అంచేత అరూపాస్థితికి స్వరూపాస్థితికి అంటే డార్క్నెస్ కి కాంతికి మధ్య ఉన్నటువంటి లింక్. కానీ దయచేసి దాన్ని మళ్ళా స్థూల జగత్ అర్థాలు ఇచ్చుకోకండి. మీరు మనోమయ జగత్ అర్థాలు ఇచ్చుకోవాలి. స్థూల జగత్ అర్థాలు ఇచ్చుకుంటే మళ్ళా మనం బీర్బల్ కదే అగ్గిపుల్లలకి ఇస్తూ ఉంటాం మనం. లర్న్ వాట్ వై హూ డిసెండ్ ఫ్రమ్ ద ప్రిమార్డియల్ సెవెన్, వై హూ ఆర్ బాన్ ఫ్రమ్ ద ప్రిమార్డియల్ ఫ్లేమ్ హ్యావ్ లెర్న్ ఫ్రమ్ అవర్ ఫాదర్ ఫ్రమ్ ద ఎఫల్జెన్సీ ఆఫ్ లైఫ్. స్వరూపాస్థితికి వచ్చాం అంటే థర్డ్ చైన్ కి వచ్చాం మనం. ఫ్రమ్ ద ఎఫల్జెన్సీ ఆఫ్ లైఫ్ ద రే ఆఫ్ ద ఎవర్ డార్క్నెస్ స్ప్రాంగ్ ఇన్ టు స్పేస్ విత్ రీ అవేకెన్డ్ ఎనర్జీ ద వన్ ఫ్రమ్ ద ఎడ్జ్ ద సిక్స్ అండ్ ది ఫైవ్ దెన్ ద త్రీ. అత్రి అని చెప్పాం కదా, అత్రికి ముందు ఉన్నటువంటి స్థితి. దెన్ ద త్రీ, ద వన్, ద ఫోర్, ద వన్, ద ఫైవ్, ద ఫైవ్ సెవెన్, ద సమ్ టోటల్. ఇది రేపు చదువుకుందాం మనం ఇదేంటో. అండ్ దీస్ ఆర్ ద ఎసెన్సెస్ ద ఫ్లేమ్ ద ఎలిమెంట్ ద బిల్డర్ ద నెంబర్ ద అరూప ద రూప అండ్ ద ఫోర్స్ ఆఫ్ ద డివైన్ మ్యాన్ ద సమ్ టోటల్ అండ్ ఫ్రమ్ ద డివైన్ మ్యాన్ ఎమినేటెడ్ ద ఫామ్ ద స్పాట్ ద సీక్రెడ్ యానిమల్స్. ఇక్కడ ద సీక్రెడ్ యానిమల్స్ అంటే ఇందాక నేను చెప్పానే దేవతలకు ఉండేటటువంటి వాహనాలు మనకి కనిపించే వాహనాలు కాదు, సీక్రెడ్ యానిమల్స్. ఆ సీక్రెడ్ యానిమల్స్ అంటే పవిత్రమైన వాహనాలు అంటే మళ్ళా అక్కడ కొంచెం కన్ఫ్యూజన్. సీత అగ్ని ప్రవేశం అంటే అర్థం ఏంటో, ప్యూరిఫికేషన్ అంటాం మనం. మనం సైన్స్ లో కూడా ఈ మట్టిని దాన్ని తీసుకెళ్లి ఖనిజాలన్నింటినీ తీసుకెళ్లి బ్లాస్ట్ ఫర్నెస్ లో పారేస్తాం. ఈ బ్లాస్ట్ ఫర్నెస్ లో పారిస్తే ఏమవుతుంది, ప్యూరిఫై అవుతుంది. ప్యూరిఫై అయిపోయి అనేక రకాలైనటువంటి ఎలిమెంట్స్ నుంచి పవిత్రమైనటువంటి ఐరన్, పవిత్రమైనటువంటి బంగారం, పవిత్రమైనటువంటి జింక్ అంటే ఏంటి, ఇంప్యూర్ మెటల్స్ కాకుండా ప్యూర్ మెటల్స్ వస్తాయి. అలాగే ఈ వాహనాలు చూడకండి మీరు, ఎద్దులు, ఈ సర్పాలు, ఈ యముడు ఎక్కేటటువంటి దున్నపోతుని, వీటిని చూడకండి. ఇవేంటివి, స్థూల జగత్తులో ఉన్నాయి. స్థూల జగత్తులో ఉన్నటువంటి ఆ ఎద్దుల్ని ఆ దున్నపోతుల్ని మీ ఇమాజినేషన్ అంటే మీ కల్పన తో ఎక్కడికి ఎత్తాలి మీరు, స్వరూప లెవెల్కి ఎత్తాలి. ఆ స్వరూప లెవెల్కి ఎత్తడం చెప్తున్నాడు, ద సీక్రెడ్ యానిమల్స్ అండ్ ద మెసెంజర్ ఆఫ్ ద సీక్రెడ్ ఫాదర్స్ విత్ ఇన్ ద హోలీ ఫోర్. ఈ స్వరూప లెవెల్కి ఎత్తడం ఎలాగా అంటే, కుక్క అనేది స్వరూప లెవెల్కి వెళ్తే ఇటు కాలానికి వర్తిస్తుంది, ఇటు విశ్వాసానికి వర్తిస్తుంది. ఆవు ఇటు పవిత్రతకి వర్తిస్తుంది, అటు దేనికి వర్తిస్తుంది, ప్రకృతికి కూడా వర్తిస్తుంది. అలాగే ఎద్దు ఉందనుకోండి, ఇటు సహనానికి వర్తిస్తుంది, ఇటు ధర్మానికి వర్తిస్తుంది. కానీ తమాషా ఏంటి అంటే, సహనము ధర్మము ఒకటే అని మనం ఒప్పుకోం. కానీ ధర్మము అంటేనే అర్థం సహనం. ధారయతీతి ధర్మ, ధారణ చేయడం అంటే సహనించటమే. ఇలాగా ఈ సీక్రెట్ యానిమల్స్, ఈ సీక్రెట్ ఫోర్ అంటే ఏమిటో అనేది రేపు నాకు గుర్తు చేయండి. లేకపోతే నేను ఈ సీక్రెట్ యాక్షన్ లో వచ్చిన పెద్ద బాధ ఏంటంటే, మీరు ఏ యాంగిల్లో అయినా వెళ్ళిపోవచ్చు, ఎంత దూరమైనా వెళ్ళిపోవచ్చు. అంటే మీరు రేపు ఈ యాంగిల్లో నన్ను ఏం చేయాలి, స్వరూప చేయాలి, లిమిట్ చేయాలన్నమాట మీరు.